గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదినము ఎదగగలుగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ దినమందు కీర్తన గ్రంథము 8వ అధ్యాయమును ధ్యానించవలనని నేను కోరుతున్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగుజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు. గొర్రెలన్నన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువ, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ కీర్తనను మనం చదివినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు సృష్టికర్త అయినటువంటి దేవునిని గురించి, ఆయన చేసిన సృష్టిని ఆయన తన సర్వ బహుమాధికారంతో క్రమమైన రీతిలో దానిని నడిపించేటువంటి రీతిని ఆలోచిస్తూ ప్రశంసిస్తూ కూర్చున్నటువంటి కీర్తన అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ కీర్తనకారుడు ఆకాశములలో కనిపించేటువంటి దేవుని మహిమను గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత భూమి అందంతటా ఆయన నామము ఎంత ప్రభావము కలదో కీర్తనకారుడు చూడగలుగుతూ ఉన్నాడు. దీనిని బట్టి ఆశ్చర్యముతోనూ సంబరముతోనూ ప్రభువును, ఆయన యొక్క శక్తిని గుర్తించినటువంటి వాడుగా కీర్తనకారుడు తాను స్తుతిస్తూ దేవునిని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, మానవుని గురించి ఆలోచించాడు. మానవుడు ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నాడు, అతని యొక్క స్థానం ఏమిటి అనేటువంటిది ఆలోచించి తనను దేవుడు ఎంత హెచ్చైన రీతిలో ఉంచి ఉన్నాడు. తాను ఈ సృష్టిలో సృష్టింపబడినటువంటి ఒక జీవిగా ఉన్నప్పటికీ దేవుడు తనయందు ఎందువలన అంత ప్రేమ కలిగినటువంటి వాడై, తనను ఎందుకు అంత గుర్తించినటువంటి వాడుగా, తనకు అంత ఉచ్చమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు అనేటువంటి దానిని ఆలోచిస్తూ మానవుని, దేవునిని ఇద్దరినీ కలిపి ఆలోచిస్తూ తాను మనుషుని దేవుడు హెచ్చించిన రీతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రెండు విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో మనమందరం కూడాను బయట మంచాలు వేసుకొని పడుకోవటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయమే. కొన్నిసార్లు మనం పడుకున్నప్పుడు నిద్రించే ముందు పైకి చూస్తూ ఆకాశంలోకి ఆ నక్షత్రాలను గురించి ఆలోచిస్తూ ఉంటాము. కొన్ని బాగా మెరిసేటువంటివిగా ఉంటూ ఉంటాయి, కొన్ని కనబడినట్టుగా ఉంటాయి, చూద్దామనుకుంటే కనబడకుండా పోయేటువంటివిగా అట్లా కనపడుతూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యస్థంగా రకరకములైనటువంటి తేజస్సుతో అవి విశాలమైనటువంటి రోదసి అంతటిని కూడా ఆక్రమించినట్లుగా మనం చూడవచ్చు. శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనము చూడగలిగినటువంటి నక్షత్రములు కొన్ని మాత్రమే ఉన్నవి. మనం ఇంకను చూడలేకుండా ఉన్నటువంటి నక్షత్రములు అవతలి వైపున ఇంకెన్నో ఉన్నవి. అంటే దానికి ఇంకా వెనుక భాగం, ఇంకా దూరమున ఉన్నటువంటి నక్షత్రములు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఈ నక్షత్రములు ఎన్ని ఉన్నాయని అంటే, అవి మనము లెక్కించలేనన్ని ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, అవి ఎంత దూరాన మన నుండి ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఒక అవగాహన లేకుండా ఉంటూ ఉంటారు. మనకు సమీపంగా ఉన్నటువంటి ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అయితే ఈ సూర్యుడు మనకు అతి దగ్గరగా ఉండటం వలన ఈ నక్షత్రము మనకు ఇంత పెద్దగా కనపడుతూ ఉన్నది. దాని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు దాదాపు 9 ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇవి ఒక్కోసారి వాటి స్టేటస్ అనేటువంటిది మారుస్తూ ఉంటారు. అయినప్పటికీ 9 మనం తీసుకున్నట్లయితే ఈ నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మనము ఈ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి నవగ్రహాలలో ఒక గ్రహం మీద ఉన్నాం, భూమిపై ఉన్నాము. మనకన్నా పెద్ద గ్రహాలు అనేటువంటివి ఉన్నవి, మనకన్నా చిన్న గ్రహాలు కూడాను ఈ 9 కొన్ని ఉన్నాయి. మనకన్నా పెద్దగా ఉన్నటువంటి గ్రహాలు భూమి యొక్క సైజుకు దాదాపు 200 లేక 250 రెట్ల కన్నా ఎక్కువ ఉన్నటువంటి గ్రహాలు మన పక్కనే ఉన్నాయి. అయితే అవి మనకి దూరం నుండి చిన్న నక్షత్రాలలాగా కనపడుతూ ఉంటాయి. ఇదంతా మనం చూచినప్పుడు, ఆలోచించినప్పుడు ఇదంతా ఎవరు చేశారు అనేటువంటి ఆలోచన రాక తప్పదు. ఏది ఏమైనప్పటికీ మన కన్నుల ముందు కనపడుతున్నటువంటి ఈ యొక్క రోదసిలో ఉన్నటువంటి నక్షత్ర ప్రపంచమును మనం చూచినప్పుడు దీన్ని చేసినటువంటి వారు మహా గొప్పవారై ఉంటారు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి స్ఫురించవలసి ఉన్నది. ఈ లోకంలో దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారు ఉన్నారు. కానీ నిజముగా ఆ దేవుడు ఎవరై ఉండవచ్చు అని దానిని గురించి సీరియస్గా ఆలోచించేటువంటి వారు బాగా తక్కువగా ఉంటారు. కొంతమంది ఆలోచించినప్పటికీ తప్పైనటువంటి మార్గములలో వెళుతూ సరైనటువంటి విధంగా అవగాహన చేసుకొనకపోవటం వలన వారు గ్రుడ్డితనములోనే ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నారు. బైబిల్ సెలవిచ్చేటువంటిది ఏమిటంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని సెలవిస్తూ ఉన్నది. చాలామంది ఏమంటారంటే, సైన్స్ అనేటువంటి దాన్ని మేము నమ్ముతామండి, సైన్స్కు భిన్నంగా ఉన్నటువంటి దానిని మేము నమ్మమండి అని చెప్తారు. సైన్స్ అనేటువంటిది ముందు పుట్టలేదు. ముందు పుట్టినటువంటిది దేవుని యొక్క సృష్టి వచ్చింది. ఆ సృష్టిలో జరుగుతున్నటువంటి అంశములు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందువల్ల అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయటానికి సైన్స్ అనేటువంటి తర్వాత వచ్చింది. ఈ సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఆ యొక్క పద్ధతులు కానీ, ఇందువలన అలా జరుగుతున్నది అని చెప్పబడేటువంటి రీజన్స్ కానీ మారుతూ ఉంటూ ఉంటాయి. ఒకప్పుడు ఒక రకంగా చెప్పినట్లయితే ఆ తర్వాత కాలంలో ఇంకొన్ని పరిశోధనలు చేసి అలా కాదు, అది తప్పు, ఇది రైట్ అని చెప్పేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సైన్స్ అనేటువంటిది పూర్తిగా కరెక్ట్ అని మనం చెప్పేందుకు లేదు. సైన్స్ అనేటువంటిది సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వాడేటువంటి పద్ధతి, తెలుసుకునేందుకు ఉపయోగించుకునేటువంటి పద్ధతి. లోకంలో సైన్స్కు అందనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సైన్స్ నమ్మవలసినదే, కానీ సైన్స్ అనేటువంటిది పూర్తిగా సత్యము 100% అని మనం చెప్పేందుకు లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ సృష్టిని మనం చూచినప్పుడు, ఈ యొక్క విశ్వమును మనం పరీక్షించినప్పుడు మనకు తెలిసేటువంటిది ఏంటంటే, దీనిని నిర్మించినటువంటి వారు మహాశక్తివంతులై ఉంటారు అనేటువంటి విషయం తప్పనిసరిగా మనకి తెలుస్తూ ఉన్నది. సరే, కాసేపు ఆకాశాన్ని, దానిలో ఉన్నటువంటి నక్షత్రాలని పక్కన పెడితే మన భూమి మీదకే వచ్చినట్లయితే, అప్పుడప్పుడు మనము మహాజలరాశి ఉన్నటువంటి నదుల యొద్దకు, సముద్రాల యొద్దకు వెళుతూ ఉంటాం. అక్కడ మనం చూచినప్పుడు ఆ జలరాశి అంత జలరాశి అనేటువంటిది అలా ఉండటం చూచినప్పుడు, దాని యొక్క అలలు రావటం అనేటువంటిది మనం చూచినప్పుడు, దాని యొక్క ప్రభావమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దానిలో ఉన్నటువంటి జలచరాలని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాము. ఇది ఎంత విస్తీర్ణములో ఉన్నది అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాము. భూమి అంతటి మీద దాదాపు 70% వరకు, 60-70% వరకు ఈ యొక్క సముద్రం అనేటువంటిదే ఉన్నది. దీనిలో చెల్లించేటువంటి జలచరాలు అనేటువంటివి ఎన్నో ఉన్నవి. ఎన్నో జలచరాలు ఇప్పటికీ మనకు ఉన్నాయనేటువంటి విషయం తెలియదు. కాబట్టి సృష్టి అనేటువంటిది ఈ విధంగా తయారు చేసినటువంటిది ఎవరంటే, దేవుడు మాత్రమే. వీటన్నిటికీ కావలసినటువంటి పోషణను జంతువులు అనేటువంటివి, కీటకాలు అనేటువంటివి, పక్షులు అనేటువంటివి, ఇవన్నీ కూడాను భూమి మీద ఉన్నట్లయితే నీటిలో ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడాను నీటిలో ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్నప్పటికీ వీటిని పోషించేటువంటి వాడు, వీటికి నీరు అందజేసేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. మనంతట మనము ఇక్కడ నుండి నీరు తీసుకుని వెళ్ళి దేశంలో మధ్యప్రదేశ్లో పోసి అక్కడ కొండల మీద ఉన్నటువంటి ఆ యొక్క చెట్లన్నీ కూడాను మనం తడపలేము. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీరు అందించలేము. భూమి మీద ఉన్నటువంటి జీవ జంతువులకు, పక్షులకు మనము నీరు అందించలేము. అయితే దేవుడు సృష్టిలోనే మేఘం ద్వారా వాటర్ని అక్కడికి పంపి వాటన్నిటిని తడుపుతూ ఉన్నాడు. ఆ యొక్క అడవులను వాటిని తడుపుతూ వాటికి కావలసిన వాటర్ అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా జంతువులన్నిటినీ తను తన చిత్తానుసారంగా పోషించేటువంటి వాడై ఉన్నాడు. ఈ విధముగా ప్రతిదినము ప్రతి జంతువు ప్రతి జీవి కూడా ఏదో కొంత తిన్నటువంటిదై తన యొక్క నిద్రకు వెళుతూ ఉన్నది. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు దీనిని చేసినటువంటి ఈ యొక్క మహానుభావుడు దీని వెనుక ఉన్నటువంటి శక్తి అనేటువంటిది మహా గొప్పదై ఉంటుంది అనేటువంటి భావం మనకు వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ చూసినప్పటికీ ఇవన్నీ నండి అలా పుట్టుకొచ్చినాయండి, అంతేగాని ఎవరు చేయలేరండి, దీని వెనుక ఏ శక్తి లేదండి. అది ఏదైనా శక్తి ఉన్నట్లయితే విశ్వములో ఏదో ఒక శక్తి గానండి, అది దేవుడైతే మాత్రం కాదండి అని వాదించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. సరే, వారి విషయాన్ని మనం పక్కన పెడదాం. చాలాసార్లు మనం గమనించేటువంటిది ఏంటంటే ఎవరో ఎక్కడో దూరంగా ఉండి దేనినో పెద్ద సుత్తి తీసుకుని కొడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సుత్తి పెట్టి కొట్టేటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు సుత్తితో దెబ్బ వేసిన తర్వాత ఆ సుత్తి పైకి లేపిన తర్వాత మనకు సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఏమిటిది కారణము? వాడు దెబ్బ కొట్టినప్పుడు మనకు సౌండ్ ఎందుకు వినపడతలేదు? ఆ సుత్తి పైకి తీసిన తర్వాత మనకు సౌండ్ వినపడుతుంది ఏంటి అని ఆలోచించినట్లయితే అక్కడ రెండు కూడా ఒకేసారి పుడతాయి, కాంతి అనేటువంటిది, తర్వాత ధ్వని అనేటువంటిది. ధ్వని వేగం బాగా తక్కువగా ఉంటుంది, కాంతి వేగం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కాంతి వేగంతో పోల్చినప్పుడు ధ్వని వేగం అనేటువంటిది కేవలం శూన్యమని మనం చెప్పవచ్చు. ఈ కారణం చేత మనకి అతను సుత్తి దెబ్బ వేసినప్పుడు దెబ్బ వేసినట్టుగా వెంటనే కనపడుతుంది. అయితే అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఆ యొక్క ధ్వని మన చెవిని చేరేందుకు కొంత సమయం తీసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ధ్వని యొక్క వేగం చాలా తక్కువ అని మనకు తెలుసు, కాంతి యొక్క వేగం చాలా ఎక్కువ అని మనకు తెలుసు. కాంతి యొక్క వేగంతో వెళ్లేటువంటి ఒక రాకెట్ను మనం తయారు చేయగలిగినట్లయితే, ఆ రాకెట్ వేసుకుని భూమి చుట్టూ మనం తిరిగి రావాలని ప్రయత్నించినట్లయితే ఒక్క సెకండ్లో భూమి చుట్టూ 6 సార్లు చుట్టూ తిరిగి రాగలం. అంత వేగంగా కాంతి వేగం ఉంటూ ఉంటున్నది. మనకు సమీపంగా ఉన్నటువంటి నక్షత్రం నుండి మనకు కాంతి చేరేందుకు కొన్ని 100 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అంటే రాత్రిపూట మనం మంచం మీద పడుకొని వేసవకాలంలో మనం చూస్తున్నటువంటి ఆ నక్షత్రాన్ని మనం చూస్తూ ఆహా ఎంత బాగున్నది నక్షత్రం అని అనుకుంటూ ఉంటామే, ఆ నక్షత్రము కొన్ని 100 సంవత్సరముల క్రితము విడుదల చేసినటువంటి ఆ కాంతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ క్షణంలో అక్కడ పుట్టినటువంటి కాంతి కాదు, అది కొన్ని 100 సంవత్సరాల క్రితం అది విడుదల చేసిన కాంతిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా అది భూమికి అతి సమీపంగా ఉన్నటువంటి నక్షత్రం గురించినటువంటి కథ. ఇంకా భూమి నుండి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నక్షత్రాల నుండి వచ్చేటువంటి కాంతి భూమిని చేరడానికి కొన్ని 1000 సంవత్సరములు కూడా పడుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా విశ్వమును గురించి మనము ఆలోచించినప్పుడు మనకు ఊహకు ఏమాత్రము అందనటువంటి విషయములు బయలుపడుతూ ఉంటాయి. దీనిని బట్టి దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడు అనేటువంటిది మనము తెలుసుకొనగలము. ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటికి రాళ్ళు రప్పలకు, అదే విధముగా బుద్ధిహీనులైనటువంటి వారు అవతార పురుషులని చెట్టు కింద కూర్చుంటే వాళ్ళ కాళ్లకు మొక్కేటువంటి బుద్ధిహీనులైనటువంటి వారు లోకంలో బయలుదేరుతున్నారు. అయితే నిజమైనటువంటి దేవుని గుర్తించేటువంటి వారు, ఆయనకు సాగిల పడేటువంటి వారు, దేవుని యొక్క ఉనికిని నీవు గుర్తించి ఆయనను స్తుతించేటువంటి స్థాయికి ఎదగపోవటం అనేటువంటిది మన యొక్క బుద్ధిహీనతని మనం చెప్పాలి. దేవుడు మన కళ్ళ ముందే ఆయన యొక్క ఉనికిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అయితే దానిని గమనించకపోవటం అనేటువంటిది మన యొక్క ఆత్మీయ గురుడితనాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క కీర్తనలో మొట్టమొదటి వచనములో యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన ఆకాశములలో దేవుని యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. భూమి అందంతటా దేవుని యొక్క నామం ఎంతో ప్రభావం కలది అని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. మనం ఆకాశమును పరిశీలించినప్పటికీ, భూమిని పరిశీలించినప్పటికీ దేవుని యొక్క మహిమను ఆయన యొక్క నామము యొక్క ప్రభావమును మనము ఎక్కడైనా సరే చూడగలిగినటువంటి వారమై ఉన్నాము. మహిమ నామము అనేటువంటి ఈ రెండు పదాలు ఇక్కడ వాడబడినాయి. ఈ రెండు పదాలు దేవుని యొక్క హోదాను మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని చేసిన వ్యక్తిని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రెండు పదాలు సర్వసృష్టి దేవునితోనూ ఆయన మహిమతోనూ నిండి ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని నిర్మించినటువంటి దేవుడు సృష్టి వెలుపల, సృష్టి లోపల అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని మనము తెలుసుకొనగలుగుతున్నాము. ఇక రెండవ వచనంకు వచ్చినట్లయితే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని చెప్పబడింది. మనుషులలో అత్యంత దుర్బలులైన పిల్లలు సైతం వచ్చిరాని పలుకులతో దేవుని మహిమకు బలమైన సాక్ష్యాలుగా, అదే దుర్గాలుగా శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయగలిగినటువంటి శక్తివంతులై ఉండగలరు. అంటే యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనం ఆలోచించినట్లయితే, పిల్లలు తమ సరళమైన విశ్వాసంతో దేవుని రాజ్యానికి ఉత్తమమైనటువంటి ప్రతినిధులుగా మత్తయి సువార్త 18:4 చెప్పబడినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు బలహీనులైనటువంటి అవివేకుల్ని ఉపయోగించుకుంటాడని పౌలు భక్తుడు కూడా చెప్పడం జరిగింది. ఇక 3వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఇదంతా కూడా దేన్ని తెలియజేస్తున్నదంటే, కీర్తనకారుడు దేవుడు చేసినటువంటి సృష్టిని, దానిని బట్టి ఆయన ఎంత శక్తివంతుడు అనేటువంటి దాన్ని గ్రహించి, ఆ యొక్క సృష్టిలో సృష్టించబడిన ఒక్క జీవిగా ఉన్న మనుషుని గురించి ఆలోచిస్తూ, ఈ ఒక్క జీవి ఇంత దుర్బలుడై ఉన్నాడు, అయితే దేవుడు ఎందుకు ఇతనిని ఇంతగా ప్రేమించున్నాడు, ఇతని యొక్క స్థానమును ఇంత హెచ్చుగా ఎందుకు చేసి ఉన్నాడు, ఇతనిని ఎందుకని విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాల్ని గురించి ఆలోచిస్తూ మిగిలినటువంటి వచనాలు కూడా చెప్పటం జరిగింది. ఇక్కడ ఏమని ప్రారంభించాడంటే 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు, కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడి పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడి పాటి వాడు అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ఊర్లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని చూడటానికి వస్తున్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి. తెలిసినప్పుడు మనము ఏమనుకుంటామంటే, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి చూసేటువంటి వ్యక్తి మన ఊర్లో ఉన్నారా, ఎవరా వ్యక్తి, అతనికి అసలు అతనికి ఉన్నటువంటి హోదా ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతను ఏ కుటుంబంలోని వాడు, ఇవన్నీ కూడాను మనం ఆరాలు తీస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఉన్నత స్థానములో బిజీగా ఉండేటువంటి వ్యక్తి, హోదాలో ఉండేటువంటి వ్యక్తి వచ్చి చూడటం అనేటువంటిది, ఆలోచించటం అనేటువంటిది ఆ సమయం ఉండదు ఆయనకి. ఏ విధంగానూ ఈ సమయాలు అనేటువంటివి ఇలాగ ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి సమయం అనేటువంటిది ఉండదు. దేవుడు కూడాను ఈ సృష్టిని నిర్మించిన తర్వాత ఇంత సృష్టిని ఆయన చూచుకునవలనంటే ఆయనకు ఏమాత్రము సమయము ఉండదు. అయితే దేవుడు ఆ విధముగా మనుషుని, నేను చేసినటువంటి సృష్టిలో కేవలము ఒక జీవి మాత్రమే, ఎన్నో లక్షల జీవులను నేను భూమి మీద ఉంచి ఉన్నాను, అంతేకాదు నేను ఎన్నో గ్రహాల్ని, ఉపగ్రహాల్ని, నక్షత్రాల్ని ఈ యొక్క విశ్వంలో ఉంచి ఉన్నాను, వీటన్నిటిని గురించి నేను ఆలోచిస్తూ ఈ మనిషిని ఆలోచించాల్సినటువంటి అవసరం నాకు లేదు అని దేవుడు తాను విడిచివేయగలడు. అయితే దేవుడు ఆ విధంగా విడిచిపెట్టలేదు. మనుషుడు పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు తిరిగి మనుషుని దేవునితో కలపాలనేటువంటి ఆ ఉద్దేశం చేత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపి ఆయన యొక్క ప్రాయశ్చిత్త బలి ద్వారా మనుషుని తిరిగి దేవునితో ఏకమయ్యేందుకు కావలసినటువంటి ఆ మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వసించినటువంటి వారు, ఆయన చేసిన బలియాగమునందు విశ్వసించినటువంటి వారు దేవునితో తిరిగి ఏకమయ్యేందుకు దేవుడు వీలును కల్పించి తన ప్రేమను మనుషుని ఎడల తనకున్నటువంటి వాత్సల్యమును ఆయన చాటుకున్నాడు. ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు కీర్తనకారుడు దేనివల్ల మనుషుని ఇంతగా దేవుడు ప్రేమించాడు అని ఆశ్చర్యపడుతూ రాస్తున్నటువంటి వచనములు ఇవి. ఈ వచనాల్లో సృష్టి విశాలతను సృష్టిలో సృష్టించబడిన అనేకమైన ప్రాణులలో ఒక ప్రాణిగా ఉన్న మనుషుని పోల్చి తారతమ్యము చూపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంత అనంతమైనటువంటి విశ్వంలో సృష్టించబడిన ఒక జీవిగానున్న ఒక మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోనవలసినటువంటి అసలు అవసరము ఏముంది అని కీర్తనకారుడు ఆలోచిస్తున్నాడు. మనం చాలాసార్లు దేవుని గురించి ఆలోచించేటువంటి వారంగా ఉండము. మనకు ఎప్పుడైనా దేవుడు గుర్తొచ్చాడంటే, మనము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, మనం అవసరములో ఉన్నప్పుడు, మనకు కావలసినటువంటి ఏవైనా ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం అనేటువంటిది పరిపాటి. అయితే ఇక్కడ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటిది కీర్తనకారుడు ఆయన సృష్టిని చూచినప్పుడు, అదే సమయంలో మనిషిని, మనిషికి ఉన్నటువంటి ఆ స్థాయిని గురించి ఆలోచించి దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరం ఏమున్నది అని ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నీవును నేనును ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనను గురించి ఆలోచించేటువంటి వారంగాను, ఆయనను మనస్కరించేటువంటి వారంగాను, ఆయనను సంతోషపెట్టేటువంటి వారంగాను ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని మనకు బలియాగముగా ఇచ్చి మనలను క్రయమునిచ్చి కొనినందువలన మనము ఆయనను స్తుతించాలని, కొనియాడాలని, ఆయనకు విధేయత చూపుతూ ముందుకు మన జీవితంలో నడవాలని ఆశించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మనుషుడు, నరపుత్రుడు అనేటువంటి పదాలు ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దైవ గ్రంథంలో మనుషుడు, నరపుత్రుడు అనే ఈ రెండు పదాలు ఒకే అర్థంలో మానవ జాతి యావత్తును వర్ణించటానికి ఉపయోగించబడినాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇక 5వ వచనమును మనం చూచినట్లయితే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఒక ఘనమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని సృష్టించాడని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మనమెంతో విలువైనటువంటి వారము. మనం ఆయనకు చెందిన ప్రత్యేకమైనటువంటి ప్రజలము. తన సృష్టిని పరిపాలించడానికి ఆయన మనల్ని ఎంచుకొని మనల్ని గౌరవించినట్లుగా ఇక్కడ కీర్తనకారుడు అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు 6, 7, 8 వచనములను మనం చూచినట్లయితే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. మనము ఈ లోకంలో గమనించినట్లయితే మానవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అన్నట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిపైన ఆధిపత్యాన్ని మనుషునికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనలను మించినటువంటి శక్తివంతమైనటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. మనము సముద్రంలోనికి వెళ్ళినట్లయితే మనలను చిన్న పురుగును మింగివేసినట్లుగా మింగివేయగలిగిన చేపలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటిపైన మనము ఆధిపత్యము కలిగి ఉన్న వారినిగా దేవుడు మనలను చేసి ఉన్నాడని మనకందరికీ తెలుసు. దేవుడు మనుషులకు సృష్టి మీద అధికారం ఇచ్చిన్నాడు. ఇది మనుషులకు సృష్టి మీద ఉన్న ఆధిపత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచున్నావు అనే సాదృశ్యం మిగిలిన లేఖనమంతట్లో దేవుని రాజైన యేసుక్రీస్తు, అంటే 2వ ఆదాము, తన రాజ్యమంతటి మీద ఆయన ఏలుబడిని చూపిస్తున్నది అని మనము తెలుసుకొనవలసి ఉన్నది. చివరిగా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది అని చెప్తున్నాడు. ఈ దినమందు నీవును నేనును ఆలోచించవలసినది, దేవుడు నిన్ను ఈ స్థానములో, నీవు ఈ దినముందు ఏ స్థానములో అయితే ఉన్నావో ఆ స్థానంలో నిన్ను ఎందుకు ఉంచున్నాడో ఎన్నడైనా ఆలోచించావా? అదే విధముగా దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? అయితే మనుషులకు ఉన్నటువంటి విచారకరమైనటువంటి ఆ యొక్క నేచర్ ఏంటంటే, దేవుడు తమ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశములను విడిచిపెట్టి తమ సొంత ప్రయత్నముల చేత తమను పెద్దవారిని చేసుకునవలనని, వారి యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునవలనని, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క భూములను, ఇండ్లను, మరి ఒక దానిని సంపాదించుకునవలనని, స్వార్థమైనటువంటి ప్రయోజనములను వెతుకుతూ వారు తమ్మును వలె తమ సహోదరులను, చుట్టూ ఉన్నవారిని ప్రేమించేటువంటి వారుగానైనాను, దేవుని వాక్యమును లక్ష్య పెట్టేటువంటి వారుగానైనాను వారు ఉండేటువంటి వారుగా లేరు. కాబట్టి మనము మన యొక్క చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులను మనం గమనించుతున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించినాడు, అయితే మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండలేనటువంటి దౌర్భాగ్యము అని మనము మనలను గురించి అర్థం చేసుకునవచ్చును. కాబట్టి మనం తెలుసుకునవలసినటువంటిది ఏమిటంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనను మనము స్తుతించేటువంటి వారముగా ఉన్నామా, అదేవిధంగా ఆయన మన పట్ల చేయుచున్నటువంటి అన్ని మేలులను తలంచుకొంచు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారంగా ఉంటున్నామా అనేటువంటిది మొట్టమొదటి మనము ఆలోచించుకునవలసి ఉన్నది. రెండవది, దేవునికి ఇష్టలమై మనం బ్రతుకుతున్నామా, దేవుని బిడ్డలు మండి మేము అని మనము చెప్పుకునవచ్చును, మేము క్రైస్తవులము అని చెప్పుకునవచ్చును, నీ పేరు క్రైస్తవుడు పేరు అయితే అయి ఉండవచ్చును, అయితే రికార్డ్స్ లోనికి వెళ్లేటప్పటికి నీ పేరు ఏ విధంగా ఉంటున్నది, నీవు క్రైస్తవుడను అని చెప్పావా, లేకపోతే నేను మరి యొక్క మతానికి చెందినటువంటి వాడిని, విశ్వాసానికి చెందినటువంటి వాడిని అని చెప్పుకుని దేవుని నీవు నీకు వచ్చేటువంటి ఆ యొక్క స్వల్పమైనటువంటి భోగభాగ్యముల నిమిత్తమై అమ్మి వేసేటువంటి వాడుగా ఉంటున్నావా, మనలను మనము పరీక్షించుకునవలసినటువంటి అవసరము వచ్చినది. మనలను మనం ఆ విధంగా పరీక్షించుకుని దేవుని యొక్క కృపలో మనలను మనము సరిచేసుకున్నట్లుగా దేవుడు మనకు ఇద్దరి మందు సహాయం చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన తండ్రి, నీ యొక్క శక్తిని, నీ యొక్క సామర్థ్యమును, నీ యొక్క ఉనికిని మేము గుర్తించలేము. మా యొక్క శక్తికి మించినటువంటివి అవి. అయితే మేము మా కనుల ముందు కనపడుచున్నటువంటి, మా చేతులతో తాకగలుగుతున్నటువంటి, మా చుట్టూ ఉన్నటువంటి వాటిని మేము చూచినప్పుడు నీవు ఉన్నావనియో, నీవు మహాశక్తివంతుడవనియో, నీ శక్తి సామర్థ్యములను మేము లెక్క కట్టలేమనియో మేము తెలుసుకుంటున్నాము. అయితే ఇవి తెలుసుకున్నప్పటికీ మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ మీరు మాకు మా యొక్క జీవితంలో కొన్ని పరిధులను నియమించి ఆ పరిధులు దాటి వెళ్లవద్దని మమ్మలను హెచ్చరించి ఉన్నారనేటువంటి సంగతిని మేము జ్ఞాపకం చేసుకునేలాగా మాకు సహాయం చేయండి. మీకు భయపడుచు బ్రతికేటువంటి వారంగాను, వినయమనస్కులమై జీవించేటువంటి వారంగాను మాకు మీరు ఏదైనా ఆధిక్యతను అనుగ్రహించినట్లయితే, దేనివల్ల దానిని అనుగ్రహించి ఉన్నారో మేము గుర్తించినటువంటి వారమై, మమ్ములను మేము ఉప్పొంగ చేసుకునే వారంగాను, ఇతరుల ఎడల మచ్చరమనైనను అసూయనైనను కలిగినటువంటి వారంగా బ్రతికేటువంటి వారంగా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. మీరు మా పట్ల చేయుచున్నటువంటి అన్ని మేలులను మేము తలంచుకొంచు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన భావంతో మీకు సన్నిధిలో బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.